మౌనబోధ భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి దివ్యబోధ. ఈ పుస్తకము శ్రీ పెసల పెంచెలయ్య గారు, వారి సతీమణి ఆదిశేషమ్మ గారు, స్టోన్ హౌస్ పేట నెల్లూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించడమైంది. రచన పెసల సుబ్బరామయ్య. వెల 1 రూపాయి. శ్రీ స్వామివారి జీవితం. శ్రీ స్వామివారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగలవెల్లటూరు అన్న గ్రామంలో సోంపల్లి పిచ్చెమ్మ పెంచలయ్య అను పుణ్యదంపతులకు జ్యేష్ఠపుత్రుడిగా జన్మించారు. వీరు కేవలం దీనజనోద్ధరణ కొరకు, భక్తపాలన చేయుటకు మానవావతారం దాల్చిన పరతత్వం మాత్రమేనని వారి దివ్యలీలలు తెలుపుతున్నవి. ఇంతేకాక శ్రీ స్వామివారు ఒకప్పుడు, "అయ్యా, అందరిలాగా సోంపల్లి పిచ్చెమ్మకు పెంచలయ్యకు కలిగా అనుకున్నావా?" అన్నారు. అంటే, "నా జన్మ దివ్య జన్మ, నా కర్మ దివ్యకర్మలు" అని తెలిపారు. అంతేకాక శ్రీ స్వామివారికి కాళ్లు పట్టుకుపోయినప్పుడు వైద్యం చేయించుకోమంటే, "అబ్బో, అట్లాగైతే మనం వచ్చిన పని నిలిచిపోతుండ్లా" అన్నారు. తానొక దివ్యమైన అవతార కార్యం నిమిత్తం అవతరించామని చెప్పారన్నమాట. "మీకు గురువెవరు స్వామి అంటే, నీ వెరుగవులేయ్యా, సముద్రాల మీద ఈ చూపుకు అడ్డేలేదు, నీవేది కోరుకుంటే అది వస్తుంది, మరలా గురువెందుకు నా నెత్తిన" అన్నారు. అంతేకాక వారి చిన్ననాటి నుంచి కూడా దివ్యమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవారని ఆధారాలున్నవి. వీరు చిన్ననాటి నుంచి సర్వజ్ఞులు. వీరి చెల్లెలు శ్రీ స్వామివారు పిచ్చోడని ఒకనాడు మనసులో అనుమానించింది. వెంటనే సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు, "ఏమమ్మో, నిన్ను చెట్టుకో పుట్టకో వదిలిపెట్టిపోయేటంత పిచ్చోడిని కాదులే అమ్మా" అని సెలవిచ్చారు. వీటన్నింటిని బట్టి శ్రీ స్వామివారు అవతార కార్యార్థమై వచ్చిన పరతత్వమేమని నిస్సందేహంగా చెప్పవచ్చును. చిన్ననాటి నుంచి ధర్మాత్ముడని ప్రతీతి. తన ఈడు పిల్లలకు తగాదా వచ్చినప్పుడు తీర్పు చెప్పమని శ్రీ స్వామివారిని వారికి నివేదించేవారు. అబద్ధమాడడం అస్సలు గిట్టదు. భూతదయ కలవాడు. ఎండుటాకులు తినే పశువులను చూస్తే తన నెత్తిమీద ఇంటికి తెచ్చుతున్న గడ్డిమోపు వాటికి వేసి వట్టి చేతులతో ఇల్లు చేరేవాడు. కనుకనే పిచ్చి వెంకయ్య అనే సార్థక నామధేయుడై వెలుగొందాడు. చిన్ననాటి నుంచి అందరు పిల్లల వలె 20 సంవత్సరముల వయసు వరకు సేద్య పనులు అమిత చక్కగా చేస్తూ అందరి మన్ననలు పొందారు. 20వ ఏట జ్వరమొచ్చి 1 వారం మంచాన పడ్డారు. తల్లిదండ్రులతో, "మన ఇల్లు వేలం వేయబోతున్నారు, మీరెట్లా చేస్తారని" అడిగారు. నిజానికి వారు తీర్చవలసిన బాకీలేమీ లేవు, కనుక జ్వర తొందర వలన మతిభ్రమించిందని నిమ్మకాయ రసం తలంటి స్నానం చేయించడమే కాకుండా ఆకుపసరలు వగైరా అంటే తలపై నీళ్లు పోశారు. భూత వైద్యాలు చేయించారు. కొన్నాళ్లు స్తంభానికి కట్టేసి కూడా వైద్యాలు చేయించారు. కానీ ఏమీ మార్పు లేదు. అలా కట్టివేయడం ఇష్టం లేక వాళ్ల తల్లిగారు కట్లు విప్పి వదిలేశారు. చాకలియోగం మంగళయోగం డుబుడుక్ డుబుడుక్ అని అరుస్తూ వీధుల వెంట పరుగులు తీస్తూ సమీపమందలి తోటల్లోనూ అడవిలోనూ నిర్విరామంగా పరుగెత్తుతుండేవారు. అడవిలో తిరిగేటప్పుడు గుడ్డలన్నీ కంపకు తగులుకొని చినిగిపోయేవి. వారి తల్లిగారు కొత్త బట్టలు తెచ్చి ఇంట్లో పెడితే ఎప్పుడో వచ్చి అవి ధరించి వెళ్లిపోయేవారు. కూలివాళ్ల చేత అన్నం మూట పంపి అడవిలో వెతికించేవారు. అన్నం మూట చూస్తే గుట్టుగా ఇంటికి వచ్చేవారు. అన్నం పెడితే తిని మరలా పరుగులు తీసేవారు. హరిజనుల దోసిట్లో అన్నం తింటుంటే ఆ ఎంగిలి అన్నాన్ని తీసుకుని తింటూ వెళ్లిపోయేవారు. చాకలి వాళ్ల గంపల్లో నుంచి కూడా అలాగే అన్నం తీసుకునేవారు. కానీ వయసులో ఉన్న ఆడవాళ్లు కంటబడితే పుల్ని చూచి భయపడి పరిగెత్తినట్లు దూరంగా వెళ్లేవారు. ఈ కాలంలోనే పిచ్చి వెంకయ్య అనే బిరుదు పొందారు. ఈ విధంగా వీధుల వెంట పరిగెత్తే పిచ్చి వెంకయ్య అకస్మాత్తుగా ఎవరి కంటబడకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. తల్లిదండ్రులు 1 వారం పరిసరాల్లో వెతుక్కుని ఆశ వదిలేసుకున్నారు. అలా అంతర్ధానమైన మహనీయుడు కొన్ని సంవత్సరముల తర్వాత తిరిగి పరిసర గ్రామాలలో వెంకయ్యస్వామివారు అనే బిరుదుతో ప్రత్యక్షమయ్యారు. వైద్యుల కలవిగాని వ్యాధులు నయం చేయడం, పశువుల వ్యాధులు నయం చేయడం, ప్రశ్నలు చెప్పడం వలన అందరూ వెంకయ్యస్వామి అని వారిని ఎంతో పూజ్యభావంతో పిలిచేవారు. ఎప్పుడూ తన చింత అగ్నిని ఏమారకుండా ఉంచుకునేవారు. కపిలమోకు ముక్కలు మోపుగట్టి నెత్తిన పెట్టుకుని 1 ముక్కకు నిప్పంటించి 1 చేత పట్టుకుని 1 ముంత పంగాలకర్ర మరొక చేత ధరించి పెన్నానది వెంబడి అడవుల్లోనూ గ్రామాల్లోని ఏకాంత ప్రదేశాల్లోనూ నిర్విరామంగా తిరుగుతుండేవారు. ఎప్పుడో ఆకలైనప్పుడు 1 రింటిలో మాత్రం అన్నం పెట్టించుకుని తిని వెళ్ళిపోయేవారు. వారి కీర్తి నలువైపులా అన్ని గ్రామాలకు వ్యాపించింది. అందరూ భక్తిభావంతో వారికి వారి రాకకై ఎదురుచూచేవారు. కానీ వారెవ్వరికీ దొరకరు. పశువుల్లో జబ్బులు వస్తే ఆ రోజుల్లో మందలు మందలుగా చనిపోయేవి. కలరామ సూచి వస్తే గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయేవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా గ్రామస్తులు వారు తిరిగే ప్రాంతాలలో వెతికి వారిని కలుసుకుని తమ కష్టాలు విన్నవించుకుంటే వారు ప్రసాదించే దారం సాంబ్రాణే శ్రీరామరక్షయ్య ఒక్క ప్రాణి కూడా మరణించకుండా కాపాడేవి. కానీ దురదృష్టమేమంటే ఎవరో ఎరుకలయ్యా పెన్ సుబ్బన్నా వంటి గొప్ప యోగులు తప్ప మిగిలిన వారు వారి స్థితిని గుర్తించలేకపోయారు. వారి దృష్టిలో చక్కగా ప్రశ్నలు చెప్పి జబ్బులు నయం చేసే స్వామి మాత్రమే. పెన్నబద్వేలు తిప్పమీద ఒక గుడిసె వేసుకుని నూనె దీపం వెలిగించి రాత్రింబవళ్ళు తంబురమీడుతూ ఉండేవారు. చలమానాయుడనే సేవకుడు పరిసర గ్రామాల్లో భిక్షానంద్ ఇచ్చేవాడు. కొన్నాళ్లు కోటితీర్థం దేవాలయంలో అగ్నిగుండం వేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని జపిస్తూ రెండు చేతులలోని ఈతపుల్లలతో తంబురమీడ్తూ నామంలో లీనమై తీగలు తెగిపోయిన విషయం కూడా గమనించక ఈతపుల్లలు ఆడిస్తూ ఉండేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తీగలు ముడేసుకునేవారు. కొన్ని సంవత్సరాలు పెన్న ఇసుక నీటితో కట్టలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపివేసేవారు. తన దర్శనార్థం వచ్చిన వాళ్లను కూడా దేవుని పని చెయ్యండియ్యా అని ఇసుక పోయించేవారు. నిరంతరం నీటిలో నానుతున్నందున కాళ్లు భయంకరంగా పాచి ఉండేవి. మనమైతే అలాంటి పాచిన కాళ్లతో ఒక్క అడుగైనా కూడా పెట్టలేము. అలా నిలిచిన నీటిని కాలువ తీసి పెన్న ప్రవాహానికి కొంత దూరం ఎదురుపారించి నీటిలో కలిపేసేవారు. నీటిపై వెల్లువ తొక్కు వేసి మంటబెట్టి ముంతతో నీరు తీసుకుని మంటకు ఇరువైపులా తిరగబోస్తుండేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే, పెద్దమ్మవారు కలరాజబ్బులు రాకుండా ఉండేందుకు. ఈ నీటి విలువెంతో తెలుసా? తులం 3 కోట్లు. ఈరోజు ఇది ఈ పని వలన లోకంలో ఖర్చులన్నీ పోను ఈరోజు మన పని వలన లోకంలో ఖర్చులన్నీ పోను ఇంకా 10 కోట్లు మిగిలింది అని సెలవిచ్చేవారు. శ్రీ స్వామివారు తన అవతార కార్యార్థమై గ్రామాల్లో పర్యటించేవారు. ఏనాడు గృహస్థల ఇండ్లలో ఉండేవారు కాదు. గ్రామచావడి, దేవాలయం, చెట్ల నీడను విడిది చేసేవారు. ఒకవేళ భక్తుల ఇండ్లకు పోతే బయట వరండాలోనో కొట్టంలోనో ఉండేవారు. వర్షం వస్తే తన సేవకులందరినీ ఇంట్లోనికి పంపి వారు మాత్రం చూరు క్రిందైనా ఒదుక్కుంటారు. అరుదుగా శ్రీ స్వామివారు ఎవరింటికైనా వచ్చి అగ్నిగుండం వేశారంటే వారు చాలా అదృష్టవంతులే. వారికి ఒక గిన్నెతో అన్నం తెచ్చి విస్తర్లో కుమ్మరించాలి. గరిటతో కొద్ది కొద్దిగా వడ్డిస్తే ఒప్పుకోరు. అన్నానికి తన కుడి అరచేతి తాకించి ఆశీర్వదించి ఆ ఇంటి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. మరలా అదేవిధంగా మరొక గిన్నెతో వడ్డిస్తే ఆ అన్నాన్ని విస్తర చుట్టూ ముద్దలు చేసి వదిలేసేవారు. తరువాత వడ్డిస్తే మధ్యలో కారం ఎక్కువగా వేయించుకుని కలుపుకుని తినేవారు. తెల్లగడ్డలు, వేసిదంచిన ఎర్రకారం, ధనియాల పొడి, కరివేపాకు పొడి మొదలుగు వాటిని ఇష్టంతో తినేవారు. రాగి సంకటి అంటే ఎంతో ప్రీతిగా భోంచేసేవారు. అందులోనికి అనుపాకం తెల్లగడ్డలు, వేసిదంచిన ఎర్రకారం దండిగా వేయించుకునేవారు. మనమైతే అందులో 10వ వంతు కారం భరించలేము. స్నానం చేసేటప్పుడు నీటి యొక్క వేడి కూడా అంతే. మనం చెంబుతో ముంచిపోయలేనంత వేడి నీళ్లైతే అద్దీ అద్దీ అంటూ హాయిగా స్నానం చేసేవారు. ఏమాత్రం 1 డిగ్రీ వేడి తగ్గినా అబ్బోచలి అని గోల చేసేవారు. స్వామివారు నడిచే రోజుల్లో నది, కోనేరు, బావి శుభ్రమైన నీటి గుంటల్లో స్నానం చేసేవారు. కొన్ని కొన్ని బావుల్లో ఉన్న నీరు వాడకమునకు పనికిరాకుండా పురుగులు వాసంతో ఉండేవి. మరికొన్నింటిలో వేసవకాలంలో నీరుండవు. అలాంటి నిరుపయోగమైన బావుల్లో శ్రీ స్వామివారు ఒక్క పర్యాయం మునిగి స్నానం చేసి వచ్చారంటే ఇక ఆ పురుగులు వాసన ఎట్లా పోతాయో తెలియదు. వేసవి కాలంలో కూడా తరుగు లేకుండా నీరుండేది. ప్రస్తుతం గులగమూడి కోనేరులో కూడా శ్రీ స్వామివారు అనేక మార్లు మునిగి స్నానం చేశారు. ఇందులోని నీరు మనకు శ్రీ స్వామివారి పాదతీర్థంతో సమానంగా పరమపవిత్రమైంది. ఇదే విధంగా శ్రీ స్వామివారి సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న బావికి శ్రీ స్వామివారు స్వహస్తాలతో శంకుస్థాపన చేసి మొదట 10 గంపల మట్టి త్రవ్విపోసి తర్వాత తన బృందాన్ని త్రవ్వమని ఆశీర్వదించారు. ఎంతటి వేసవిలోనైనా మనం ఎన్ని నీళ్లు తోడితే అన్ని నీళ్లు మరుక్షణంలో బావిలో ఊరుతుండడం కేవలం శ్రీ స్వామివారి కృప మాత్రమే. ప్రస్తుతం సమాధి మందిర ప్రాంతంలో ఒక్కరోజు కూడా విడవకుండా ఒకప్పుడు 8 సంవత్సరాలు తన నిరతాగ్నిహోత్రాన్ని కొనసాగించారు. అప్పుడే సమీపమందలి బ్రహ్మాండమైన అడవంతా సంపూర్ణంగా హరించుకుపోయింది. ఈ ప్రదేశమంతా చిన్న చిన్న పంటలు పండుతాయ్యా అన్న మాటలు ఈనాడు అక్షరాలా నిజమైనాయి. శ్రీస్వామివారు ఒకవైపు తన నిరతాగ్నిగుండాన్ని కొనసాగిస్తూనే మరొకవైపు గంటల తరపడి కాగితాలపై సిరాతో బొటన వేలి ముద్రలు ప్రతినిత్యం వేసేవారు. అయ్యా, ఈ కాగితాలు దాచిపెట్టుకోండి, రాబోయే కాలంలో ఇవి వేల విలువ చేస్తాయి అని చెప్పారు. ఇదే విధంగా గంటల తరబడి మనకు అర్థంగాని భాషలో వారు చెప్పే మాటలన్నీ రీముల కొలది కాగితాలపై వ్రాయించి ఇచ్చేవారు. ఒకప్పుడు తన సేవకుల భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్పేవారు. మరొకప్పుడు దేశంలో జరగబోయే విషయాలు చెప్పేవారు. ఉదాహరణకు, తెడ్డు తగలిని అన్నం తినే రోజులొస్తాయి అన్నారు. నేడు ప్రెషర్ కుక్కర్లలో వంటకు తెడ్డు తగిలే ప్రసక్తి లేదు కదా. మరొకప్పుడు ప్రపంచ నడబడులు పోకడ్ల గురించి చెప్పేవారు. ఆధ్యాత్మిక విషయాలు కూడా ఈ పరిభాషలోనే చెప్పి వారి ఆశీస్సులు వ్రాయించేవారు. ఆశ్రమ ప్రదేశాన్ని చూపిస్తూ శ్రీస్వామి, ఇక్కడ 14 గదాల నుంచి అన్నం రాసులు రాసులుగా పొగలెగురుతుంది. వేలు పెట్టినవాడేడి వెంకయ్య చాటుకుపోయిన 3 సంవత్సరాలకు ఇక్కడ నెల్లూరు రంగనాయకుల గరుడు సేవ జరిగినట్లు జరుగుతుంది అని సెలవిచ్చారు. అంటే ఈ ప్రదేశం 14 గతాల నుంచి అనేక మంది మహాత్ముల తపోశక్తితో నిండియున్న పవిత్ర భూమన్నమాట. అందుకే నేడు ఈ పరమ పవిత్రమైన భూమిలో అడుగుపెట్టిన కొందరు వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సాధనలు చేయకుండానే తమ బాధల నుంచి నివృత్తి పొందుతున్నారు. వర్షాల్లేక పశువులు మేతకు నీటికి బాధపడుతుంటే శ్రీస్వామివారు తన యోగశక్తితో ఎన్ని మార్లు వర్షం కురిపించారో లెక్క చెప్పలేము. ప్రపంచం తల్ల క్రిందులైనా తన నియమం తప్పేవారు కాదు. గోనె సంచులు, అల్యూమినియం దబరలు, తాటాకు చాపలు తప్ప విలువైన వస్తువులు వాడేవారు కారు. ఒకప్పుడు శ్రీస్వామివారి కాళ్లు పట్టుకుపోయి నడవలేకపోయారు. తాటాకు మీద కూర్చుని రోసిరెడ్డి చేత లాగించుకునేవారు. ఈ శ్రమ చూడలేక తలుపూరు సుందరరామిరెడ్డి 6 అంగుళముల ఎత్తుగల కొయ్య చక్రాల బండి చేయించాడు. డోలిలో తీసుకుపోతే స్వామికి కుదుపు లేకుండా ఉంటుందని డోలిలో మోసేవారు. కుష్టు, బొల్లి, ఆయాసాలతో బాధపడేవారి కొరకు అనేక పర్యాయాలు వారి వ్యాధులు శ్రీస్వామివారే అనుభవించారు. ఓర్పు, భూదేవి కంటే మించిన సహజసిద్ధమైన ఓర్పు గలవారు. ఒక దుండగుడు స్వామివారిని చెంపమీద ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా నోరు విప్పి ఒక్క మాట అని ఎరుగరు. పచ్చి తాగుబోతులను సాత్వికులుగా చేయడం కంటే లోక కళ్యాణమేముంటుంది? ఏముంది, కట్టుకున్న భార్యలను వదలి పరస్త్రీల పంచిన పడియున్న మగధీరుల మనస్సులను మార్చి వారి కాపురాలు నిలబెట్టడం కంటే ప్రజాశ్రేయస్ ఏమి కావాలి? ఈ మహనీయుని ప్రేమతత్వాన్ని గూర్చి వ్రాయటకు నా వంటి అల్పజ్ఞునకు సాధ్యమా? లోక కళ్యాణమే తన అవతార కార్యంగా గల ఈ మహనీయుని కొన్ని మౌనబోధలు చూద్దాం. మౌనబోధ, శ్రీస్వామివారి కృప పొందే మార్గమేమిటని అనేకులు నన్ను అడుగుతుంటారు. శ్రీస్వామివారే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పియున్నారు. చూచి నేర్చుకోమన్నారు. ఎక్కడో చూచి నేర్చుకునేదానికంటే వారినే చూచి నేర్చుకోవడం ఉత్తమమైన మార్గం. చనిపోయిన వారిని బ్రతికించే స్థితిలో శ్రీస్వామివారున్నారు. వారు పరమాత్మతో నిరంతరం ఐక్యమై ఉన్నారు. వారు తన కొరకుగా ఎలాంటి సాధనలు చేయనక్కరలేదు. కానీ వారు లోకం కొరకు, తనను ఆశ్రయించిన భక్తుల కొరకు నిరంతరం రాత్రిపగలు అనే వేధం లేకుండా, ఎండా వాన అనే విచక్షణ లేకుండా తన నిరతాగ్నిహోత్రాన్ని సాగించారు. ఆ అగ్ని ద్వారా తనను ఆశ్రయించిన భక్తుల పాపాలు దగ్ధమనర్చుచున్నారు. మే నెలలో ఎండలకు భయపడి మనం నీడకు పరిగెత్తే కాలంలో వారు భయంకరమైన అగ్ని ముందు కూర్చుని ఏ ఆచ్ఛాదన లేని ఎండలో కౌపీనం గోచీ మాత్రమే ధరించి అగ్నిహోత్రం సాగించారు. ఎవరి కొరకు? ఆశ్రమంతా సాటిజీవుల కొరకు మాత్రమే. ఇదే మనం వారిని చూచి నేర్చుకోవలసిన ఉత్తమమైన బోధ. గురువును తెలుసుకోవాలి. ఎందుకొచ్చినట్లు పిడకలేరుకోవడానిక అంటారు శ్రీసాయి. పిడకలేరుకోవడమంటే ఆస్తిపాస్తులు పొరుగు చేసుకోవడం. అవన్నీ చివరకు మన దహన సంస్కారానికి వాడే పిడకల కొరకే కదా. గురువును తెలుసుకోవడమంటే ఏమిటి? ఆ మహనీయుడు ఆచరించి చూపిన దివ్య మార్గంలో నడవడమన్నమాట. సత్యం ధర్మం తప్పవద్దు, సాధారణత్వం సద్గురుసేవ సాధించు అన్నారు. ఇవి తప్పినాక మనకెంత ఐశ్వర్యమున్నా, లోకం దృష్టిలో మనమెంత గొప్పవారమైనా, శ్రీస్వామివారి దృష్టిలో మాత్రం మనం చాలా హీనాతిహీనులమే. అయితే సత్యం ధర్మం తప్పినవారు కూడా వారిని కూడా శ్రీస్వామివారు ఆదరిస్తున్నారు కదా అని మీరు అడగవచ్చు. తన యందు విశ్వాసం కలిగి వారు సన్మార్గంలోనికి మారతారని శ్రీస్వామివారు అట్టి అధర్మపరులకు కూడా సహాయం చేస్తున్నారు. వారి లోపల వారిలో ఎలాంటి మార్పు రాకపోతే పోయేవాళ్లను పోనిచ్చేదే గదయ్యా అని శ్రీస్వామివారి ఆదేశం అన్న శ్రీస్వామివారి ఆదేశం అక్షరాలా సత్యమై తీరుతుంది. శ్రీస్వామివారి జీవితకాలమంతటిలో వారు ఏ ఒక్క వ్యక్తిని కూడా మంచివాడని గాని చెడ్డవాడని గాని విమర్శనా పద్ధతిలో ఒక్క మాట అని ఎరుగరు. అంతేకాదు ఆహార పదార్థాల విషయంలో గాని, సౌకర్యాల విషయంలో గాని, భక్తిశ్రద్ధల విషయంలో కాని ఎలాంటి విమర్శలు చేసి ఎరగరు. ఇది సాధకులకేగాక సంసారంలో కూడా అనుక్షణము గుర్తుంచుకోవలసిన విషయము. ఈ విషయాన్ని మనం పాటించనందున నోటితో చేసే పాపం, మనసుతో చేసే పాపం, చెవి కన్నులతో చేసే పాపం మన లెక్కలో నిత్యం పెరిగిపోతుంది. ఆ మహనీయుని సమక్షంలోనే ఇలాంటి దుర్విమర్శలు చేస్తున్నా వారేనాడు మందలించేవారు కారు. వారికి బదులు తులసమ్మగారు ఎన్నిమార్లు మందలించినా వారా దుర్గుణం మానేవారు కాదు. నేడు మనం శ్రీస్వామివారి కృప పొందాలంటే ఈ దుష్టగుణం నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శ్రీస్వామివారి సంస్థ దగ్గర నుంచి అందరినీ విమర్శిస్తున్నాము, ఆత్మవిమర్శ మాత్రమే చేయము. మరి వారి కృప మనకే విధంగా లభిస్తుంది? నోరు విప్పకూడదని శ్రీస్వామివారు చెబితే ఆ మాట మనం ఆచరించాలి గదా. వారు చెప్పినట్లు చేయగానే మనం వారి కృప పొందడమెలా? కొంతమంది అంటారు, వాళ్ళు నిజంగా చేసే చెడ్డ పనులే కదా నేను చెబుతున్నాను, మరందులో తప్పేముంది అంటారు. అది ముమ్మాటికి తప్పు కనుకనే శ్రీస్వామివారు తన జీవితాంతం అలా ఎవ్వరినీ విమర్శించలేదు. ఇతరులను విమర్శించడం పంది మలభక్షణ చేయడం వంటిదని శ్రీ షిర్డీ సాయి అంటారు. శ్రీస్వామివారి కృప పొందాలంటే మానసికంగాను, కంటి ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా, శరీరం ద్వారా చేసే మన పాపకర్మలు వెంటనే వదిలివేయాలి. శ్రీస్వామివారి సన్నిధికొచ్చింది పాపం పోగొట్టుకునేందుకే కాని పాపం సంపాదించుకునేందుకు కాదు గదా. మన బాధలు మానసికంగా ఆ కరుణామూర్తికి విన్నవించుకోవడమే మనం చేయవలసిందల్లా. మరలా మరలా అలా విన్నవించుకుంటుంటే సర్వం చక్కబెట్టగల కరుణాసాగరులు వారు. సాగరమంటే సముద్రమన్నమాట. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది, వాళ్ళుండేదాన్ని బట్టయ్యా మనముండేది అని శ్రీస్వామివారన్నమాట ఎంత సత్యమో కదా. గులగమూళ్ళలో మనకు అనేక ఇబ్బందులు కలిగించి మన పాపం తీసేయాలని శ్రీస్వామివారు చూస్తుంటే మనం ఆ ఇబ్బందులు తనకు కలిగించిన వారే దానికి కారణమని మనం వారిని మానసికంగాను, నోటితోనూ ఒక్కోసారి శారీరకంగా కూడా ఎదుర్కొని ఇంకొంచెం పాపం తెచ్చుకుంటుంటే ఇక మన బాధలు పోగొట్టుకునేదిలా? శ్రీస్వామివారి కృప మనకు అందకుండా మనకు మనమే అడ్డుగోడ నిర్మించుకుంటున్నాము. మనకు కలిగే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు అన్నీ శ్రీస్వామివారు మన మంచికే కల్పిస్తున్నారని గట్టిగా నమ్మి చలనం లేని విశ్వాసంతో ఉంటే ఎంతటి ఆనందాన్ని ప్రసాదిస్తారో మనకు తెలిపేదే దివ్యలీలలు అనే చిన్న పుస్తకంలోని 7వ పేజీలో ఉన్న అత్తిమాన్ జేరి ఎల్లమ్మ అనుభవం. ఈమె నేటికి శ్రీస్వామివారి సేవలోనే ఉంది. అట్లాగే గులగమూడికి వచ్చాక 7 సంవత్సరాలు నేను పడ్డ శ్రమలు వ్రాస్తే ఒక పుస్తకమే సరిపోతుంది. వాళ్ళుండేదాన్ని బట్టయ్యా మనముండేది. సముద్రాల మీద ఈ చూపుకు అడ్డేలేదు. విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏమనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని శ్రీస్వామివారు చెబుతుంటే ఆ మాటలు నూటికి 100 పాళ్ళు సత్యాలని విశ్వసించాలి. అంటే సంపూర్ణంగా నమ్మితే మనం శ్రీస్వామివారి వారి కృప తప్పక పొందగలమని అనుభవపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అట్లా సంపూర్ణంగా నమ్మక నా జబ్బు తగ్గుతుందా అని ఒక చీటి, నా జబ్బు తగ్గదు అని మరొక చీటి వ్రాసి శ్రీస్వామివారి సమాధి మీద పెట్టి ఒక చీటి తీసుకోవడం ఎంత అజ్ఞానం! నిజంగా మనకు శ్రీస్వామివారి శక్తి సామర్థ్యాల మీద నమ్మకమే ఉంటే నా జబ్బు తగ్గుతుంది, తగ్గించు తండ్రి అని మానసికంగా అడగాలి, కానీ చీటీ పెట్టడం అజ్ఞానమే అవుతుంది. తన సేవకులు లౌకికులతో లౌకిక విషయాలు మాట్లాడినప్పుడు అది తప్పు అని వారికి చెప్పేవారు. ఈయన మనుషుల్లోకి పోయి వచ్చాడు, గంజి నీవు పోయేయ్యా అని నిత్యం తనకు గంజిపోసే సేవ చేస్తున్న సేవకుని సేవను నిరాకరించేవారు. కనుక లౌకిక వ్యవహారాలు చేస్తున్నట్లయినా శ్రీ స్వామివారి కృప తప్పక పోగొట్టుకుంటామనేది తథ్యం. మన కష్టాలు తీరేందుకు ఎక్కువ కాలం కొంతమందికి పట్టవచ్చు. ఆయనకు మా మీద ఇంకా దయకలగలేదే అని వాపోతాము. మన పాపం కడిగేయాలని శ్రీ స్వామివారు మనకు కష్టాలు ఎక్కువ చేస్తుంటే వాటిని సంతోషంగా భరించేదానికి బదులు ఆ కష్టాలకు నిమిత్తమాత్రులైన వారిని దూషిస్తూ మనం పాపం పెంచుకుంటూ శ్రీ స్వామివారికి దూరమవుతున్నాము. శ్రీ స్వామివారిని చూచి మనం నేర్చుకోవలసిన మరొక ముఖ్య విషయం నియమపాలన. ప్రపంచం తల్ల క్రిందులైనా సరే, ప్రాణాపాయమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ తన నియమాన్ని తప్పేవారు కాదు. ఉదాహరణకు, ఒకసారి శ్రీ స్వామివారి బృందమంతా మద్రాసు రాష్ట్రంలోని తిరువళ్ళూరు పోతున్నారు. శ్రీ స్వామివారి సేవకులు తమతో కూడా శ్రీ స్వామివారు జావత్రాగుటకు వాడే తాటి ఆకు రేక దొన్నె తీసుకుపోవడం మర్చిపోయారు. ఆ రోజుల్లో రైళ్లు బుక్కుతో నడపబడేవి. తిరువళ్ళూరు చేరేందుకు కనీసం 5 రోజులు పడుతుందిట. మార్గమధ్యంలో శ్రీ స్వామివారిని గంజిత్రాగమంటే రేక అడిగారు. మర్చిపోయామని సేవకులు చెబితే 3 రోజులు గంగ ముట్టలేదట. సేవకులేమో దిట్టంగా తింటున్నారు. చివరకు ఒక రైల్వే స్టేషన్లో మకాం వేసి ఎక్కడో కత్తి సంపాదించి తాటాకు రేక కొట్టిస్తేనే గంజిత్రాగారట. అన్నపానీయాలకు అంత ఇబ్బంది కలిగినా తాటి ఆకు రేకలో జావత్రాగే తన నియమాన్ని వదలలేదు. ఒకసారి బొంత చెట్టు క్రింద అగ్ని విరేలుస్తున్నారు. వర్షం వల్ల నిప్పు ఆరిపోతుంది. కానీ శ్రీ స్వామివారు మాత్రం ఎంతో పట్టుదలతో చితుకులు వేసి అక్కడే నిప్పు రగిలిస్తున్నారే కానీ ప్రక్కనున్న దేవాలయ వరండాలోకి తన అగ్నిని మార్చుకోమంటే సుతరాము అంగీకరించలేదు. బొక్కబడుతుందయ్యో అన్నారు. అంటే అర్థమేమిటో అవధూత బోధామృతంలో వివరించబడింది. అంతటి వజ్రసమానమైన నియమపాలన చేసేవారు. మనలను కూడా అట్టి వజ్రసమాన నియమపాలన చేయనిదే ఫలితముండదని హెచ్చరిస్తున్నారు. ఇది సాధకులకే కాక సంసారులకు కూడా గొప్ప మౌనబోధ. మన వత్తిళ్లకు లొంగని వైరాగ్యము. విలువైన జిబ్యాగిస్తుంటే వద్దంటే వద్దన్నారు. శ్రీ స్వామివారి మాట వినకుండా ఒక సేవకుడు ఆ బ్యాగ్ తీసుకుని అందులో తన గుడ్డలు పెట్టుకున్నాడు. అందరినీ నిద్రపోనిచ్చి ఆ బ్యాగును గుండంలోకి వేసి కాల్చేశారు. చెప్పిన మాట విననందుకు శిక్షగా ఆ సేవకుని గుడ్డలు కూడా సంచితో సహా అగ్నిపాలయ్యాయి. ఇదే విధంగా శ్రీ స్వామివారు కొత్త దుప్పటి ఇస్తుంటే సుతరాము అంగీకరించకుండా వద్దన్నారు. కానీ సేవకులు ఆ దుప్పటి తీసుకున్నారు. సిద్ధలయ్యకొండ దగ్గర మండుటెండలో ఆ దుప్పటి తెప్పించి రాళ్లతో కొట్టి జానెడు వెడల్పు పేలికలు చేయించారు. ఆ పేలికలు జబ్బులు వారికిస్తే జబ్బులు పోతాయని ఆదేశించారు. వత్తిళ్లకు లొంగని వైరాగ్యమంటే ఎలా ఉంటుందో తన ఆచరణ ద్వారా మౌనంగా బోధించారు. దుప్పటి ముక్కలు చేయించడంలో మండుటెండలో సేవకుల కాళ్లు మాడిపోయాయి. తన మాట విననందుకు అది వారికి శ్రీ స్వామివారు విధించిన జుల్మానా అన్నమాట. మాకేమైనా బోధించమని సేవకులు అడిగితే సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించమని బోధించారే కానీ వివరించమని సేవకులు అడగలేదు. అడిగినా వారు తన నోటితో ఏనాడు ఎవరికీ వివరించింది లేదు. ఇందులో సంపన్నత్వం అంటే భగవద్గీతలో చెప్పబడ్డ సంపదలోని దైవ సంపదలోని లక్షణాలు. అందులో మొదట లక్షణం అభయం, భయరహితులుగా నిర్భయంగా జీవించడం. దైవమే తనకు తన ఏకైక ఆధారంగా జీవించేవారికి ఇక భయానికి తావే లేదు. సాధారణత్వం సహజ సిద్ధమైన నిరాడంబరత. తన సేవకుడైన చలమానాయిని బిడ్డ 5 ఏళ్ల బిడ్డ చనిపోతే ఆ శివాన్ని తన భుజాన మోసుకుపోయి పెన్నానదిలో పూడ్చిపెట్టి వచ్చిన నిరాడంబరత అది. అదే చలమానాయనికి గుర్రుతోలి సజ్జ విత్తనాలు చేలో నాటిన సాధారణత్వం అది. ఈనాటి నకిలీ సాధువులు ఎన్ని జన్మలెత్తినా సాధించలేని సాధారణత్వం అది. శ్రీరామకృష్ణ పరమహంస గారు తన తలవెండ్రుకల్ని చీపురుగా చేసి పాకీదొడ్లు శుభ్రపరిచారట. ఈ మహనీయులందరూ వాచా బోధించకనే సాధారణత్వం ఎలా ఉండాలో తమ దివ్య ఆచరణ ద్వారా బోధించారు. సద్గురు సేవ తన గురువు సమాధి చెందాక అగ్నియే వారి రూపంగా భావించి సేవించడం శాస్త్రరీత్యా పరిపాటి. అట్టి నియమాన్ని శ్రీ స్వామివారు ఎంత చక్కగా ఆచరించారో వ్రాసేందుకు సాధ్యపడదు. అన్న పానీయాల కంటే అగ్నియే శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రమైందని మనందరికీ తెలుసు. ఇంతవరకు మనం గమనించిన విషయాలు, అందరిలోనూ శ్రీ స్వామివారే ఉన్నారన్న దృఢమైన నమ్మకంతో ఇతరుల కొరకు శ్రమించడమే శ్రీ స్వామివారి కృప మనకు దక్కేటట్లు చేసే ఏకైక మార్గం. ఇతర వ్యక్తులను గాని పరిస్థితులను గాని విమర్శించకుండా అన్ని వేళల్లోనూ ఆ మహనీయునిపై మనస్సు సంపూర్ణంగా లగ్నం చేయడం. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్న శ్రీ స్వామివారి మాట అక్షరాలా సత్యసమ్మతమయ్యుంది. ఆ మహనీయమూర్తి పిలిచిన వెంటనే పలుకుతారనే విశ్వాసం ఎందరికున్నది? ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన విషయము. గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రామ్మూర్తి గారి భార్య విశ్వాసం మనందరికీ ఒక చక్కని పాఠంగా ఉంది. డాక్టర్లు అనేక పరీక్షలు చేసి ఈమెకు ఆపరేషన్ చేయాలన్నారు. ఈమె పుట్టకు చేయబడే మూడవ ఆపరేషన్ కనుక గ్యారంటీ ఇవ్వలేమన్నారు. వెంటనే ఈ తల్లి శ్రీ స్వామివారి యందు పరిపూర్ణ విశ్వాసంతో పిలిచి పిలవక ముందే సమాధానం చెప్తాడనే నమ్మకంతో శ్రీ స్వామివారు ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకుంటాను, లేకుంటే లేదని గులగమూడికి వచ్చి 40 రోజులు దీక్షగా ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. దీక్షా విరమణకు ముందే ఆపరేషన్ చేయించుకోమని శ్రీ స్వామివారు చెప్పారు. 5 రాగి నాణాలు, గజనిమ్మ పండ్లు ప్రసాదించారు. వేల సంఖ్యలో పైగమడిగిన డాక్టర్ గారు 500 రూపాయలే ఆపరేషన్కు తీసుకున్నారు. గజనిమ్మ పండ్ల రసమే ఆమెకు కొన్నాళ్లు ఆహారమైంది. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్న శ్రీ స్వామివారి మాట అక్షరాలా నిజమైంది. మనకేమి కావాలో వాటిని శ్రీ స్వామివారు నోటితో చెప్పకుండానే ఆయా పనులు చక్కగా జరిపించి తీరుతారు. అజ్ఞానులమైన మనకు కొన్ని పరిస్థితుల్లో వారి మాటలు విని అర్థం చేసుకుని ఆచరించే శక్తి ఉండదు. అలాంటప్పుడు ఆ కరుణామయుడు మనలను తన ఇష్టానుసారం నడిపించి తీరుతారు. ఆ క్షణంలో మనకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత మన ఆనందానికి అవధులుండవు. అలాంటి సమయాల్లో అంతా మనమేలకేనని సంతోషంతో ఉండడమే ఒక్కటే మంచిది. మా కుమార్తె వివాహం ఇక 3 రోజులే ఉంది. ఒక్క క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాను. ఆ రోజు 10 గంటలకు ప్రయాణమై నెల్లూరు పోవాలని మందిరం ముందు నిల్చుని ఉన్నాను. నెల్లూరుకు పోయే 2 రూట్లలోని బస్సులు ఒకేసారి వచ్చి నిల్చుని నన్ను బస్సు ఎక్కమని పిలుస్తున్నారు. 1-2 నిమిషాల పాటు కండ్లు తెరిచేయున్నాను, కానీ ఈ లోకంలో లేను. నేను తిరిగి మన ప్రజ్ఞలోకి వచ్చేసరికి 2 బస్సులు వెళ్లిపోయాయి. మానసికంగా చాలా బాధపడుతూ ఈడుపు కాళ్లతో ఇల్లు చేరాను. ఇల్లు చేరిన వెంటనే 2 నిమిషాల్లో నాకు కాబోయే అల్లుడు మోటార్ బైక్ మీద నా కొరకు వచ్చాడు. నేను బస్సు ఎక్కి ఉంటే ఆయన్ని కలుసుకునే వీలేదు. మమ్మల్ని కలిపేందుకే శ్రీ స్వామివారు నాకు 2 నిమిషాలు మన ప్రజ్ఞ లేకుండా చేసి బస్సులు తప్పగొట్టారు. ఈ సన్నివేశం చాలా చిన్నదే కావచ్చు, కానీ లోతుగా యోచిస్తే శ్రీ స్వామివారు అనుక్షణం ఎంతో జాగ్రత్తగా మనల్ని నడిపిస్తున్నారని తెలుస్తుంది. నేను సర్వము మీకు సమకూర్చుతాను, మీ దృష్టి నాపై నిలపండి అని బోధిస్తున్నారన్నమాట. శ్రీ స్వామివారి యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నా కానీ ఒక్కొక్కప్పుడు కష్టాలు తప్పవు. ఇందుకు కారణం 2 విధాలుగా ఉండవచ్చు. 1, శ్రీ స్వామివారి యందు మనకు పూర్ణ విశ్వాసమున్నా అందుకు తగిన మోతాదులో మన కృషి ఉండదు. తగు విధంగా కృషి లేకుండానే కేవలం విశ్వాసంతో అవసరాలు గడవడం అనే పద్ధతి శ్రీ స్వామివారు అంగీకరించరు. వర్షం లేనప్పుడు మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అని, వర్షం కురిసినంత వరకు ప్రజల సామూహిక కర్మలను తన తపోశక్తితో క్షాళన చేసేందుకు అన్న పానీయాలు మాని అగ్నిహోత్రం ముందు కూర్చున్నారు. కనుక మన సమస్యకు తగు విధంగా కృషి చేయడం ఎంత అవసరమో మనమే ఆలోచించాలి. ఇటు సాధనాపరంగానూ అటు లౌకికంగానూ కృషి చేయాలి. అది తగు మోతాదులో ఉండాలి. టి నారాయణ అనే శ్రీ స్వామివారి భక్తుడు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. చాలా పేపర్లు తప్పిపోయాడు. 1 పేపరు 8 మార్లు రాసినా పాస్ కాలేదు. నా ప్రోద్బలంతో మరలా గట్టి కృషి చేస్తున్నాడు. ఇల్లు వదిలి గూడూరులో కూర్చుని చదువుకొంచున్నాడు. ఆ మార్గంలో పోతున్న డిపార్ట్మెంట్ హెడ్ గారు నారాయణను చూచి తన దగ్గరకొచ్చి ప్రశ్నలు వ్రాసి పేజీ నెంబర్లు గుర్తుపెట్టి ఆ ప్రశ్నలను బాగా చదవమని చెప్పి వెళ్లాడు. చిత్రంగా ఆ ప్రశ్నలే పరీక్షల్లో వచ్చాయి రావడం, నారాయణ ఆశలు వదిలేసుకున్న ఆ సబ్జెక్టు పాస్ కావడం జరిగింది. ఆ హెడ్ ఆ మార్గాన పోవడం నారాయణకు ఆ ప్రశ్నలు గుర్తుపెట్టివ్వడం అంతా శ్రీస్వామివారి ప్రేరణే. అదే శ్రీస్వామివారి మౌనబోధ. కష్టపడిందే ఫలితం దక్కదు. రెండు, ఒక్కొక్కప్పుడు మన కర్మరాహిత్యానికి గాను మనల్ని ఎన్నో కష్టాలకు గురి చేయడం కూడా కద్దు. కానీ అవి కష్టాలుగా భావించక అవన్నీ అనుగ్రహానికి గుర్తులుగా భావించి స్వీకరిస్తే మనకెంతటి ఆనందం వస్తుందో చెప్పలేను. శ్రీస్వామివారు ఎక్కడున్నారు అని అడిగితే ప్రశ్నించిన వారి స్థాయిని బట్టి సమాధానం చెప్పవలసి ఉంటుంది. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా అని వారిచ్చిన అభయం అక్షరాలా నిజం. కనుకనే ఎవరెవరో ఎక్కడెక్కడో తమ కష్టాలను తమ మనసులో చెప్పుకోగానే వారిని ఆదుకోగలుగుచున్నారు. అనేక మందికి వారికి కలిగిన ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. లౌకికమైన సమస్య పరిష్కారాలు సూచిస్తున్నారు. సర్వభూత హృదయాంతర్వర్తి కానిదే అలా చేయలేరు. 1998 జనవరి 1వ తేదీ సాయంకాలం మందిరంలో పూజ చేసి వస్తున్నాను. జనవరి 1 కనుక తప్పకుండా స్వల్పంగానైనా శ్రీస్వామివారి ప్రసాదం పెట్టించుకోవాలని తలచాను. నిత్యం ప్రసాదం తీసుకోవడం నాకు అలవాట్లేదు. శ్రీస్వామివారి తీర్థమే నాకు సంతృప్తినిస్తుంది. ఈరోజు నేను వెళ్లేసరికి ప్రసాదం పెట్టేవారు తన స్థానంలో లేరు. నేను వచ్చేశాను, కానీ కొంచెం సేపు ఉండి ప్రసాదం తీసుకుని వచ్చి ఉంటే బాగుండేది కదా అని నొచ్చుకుంటూ నడుస్తున్నాను. వెంటనే శ్రీస్వామివారి వాక్కు నా హృదయంలో వినిపించింది. నిరంతరం నా ప్రసాదం తింటూనే ఇంకా ప్రసాదం ప్రసాదమని కొట్టుకులాడతావే. కాఫీ, టిఫిన్లు, భోజనం అన్నీ రోజుకు 10 మార్లైనా సేవించినా అర్థముంది. కానీ నిరంతరం తినడమేమిటి? నా తల తిరిగిపోతుంది. 10 బార్లు నడిచే లోపల నా సమస్యకు పరిష్కారం స్ఫురించింది. పంచభూతాత్మ స్వరూపాయ నమః అని వేలమార్లు చెప్పినా ప్రయోజనమేముంది? పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం కదా. నిరంతరం మనం గాలి పీల్చందే జీవించలేము కదా. కనుక నిరంతరం వారి ప్రసాదం మనం స్వీకరిస్తున్నాము కదా. ఈ భావన బట్టించేందుకే శ్రీ స్వామివారు అలా పలికారు. అందుకే ఆచార్య శ్రీ భరద్వాజ గారు అనేకసార్లు శ్వాసను గమనించు అని చెప్తుండేవారు. ఈ బోధతో కూడా ఇతర నామాల అర్థాలన్నీ కూడా వంటబట్టించుకోమని శ్రీస్వామివారు తన దివ్య మౌనబోధ చేశారన్నమాట. శ్రీస్వామివారు మనం చేసే పూజల్లోని నామాలతో సంబరపడే రాజకీయ నాయకుడు కాదు. వారు నిజంగా కోరేది మన మనస్సు, కాలము. ప్రతినిత్యం ఒకే కాలంలో కొంతసేపు మన మనసును వారి స్మరణతో నింపుకోవాలి. వారిని స్మరించేందుకు మన మనస్సుకు మంచి ఆలంబనగా మనం చెప్పే అష్టోత్తరం గాని సహస్రనామం గాని సహాయపడతాయి. అందులోని పదాలకు అర్థాలు తెలుసుకుని సాధ్యమైనంత నెమ్మదిగా చెబుతూ ఆ అర్థాన్ని చింతన చేస్తుంటే మనం మన మనస్సును వారి స్మరణతో నింపుకుంటున్నామన్నమాట. అలా మనస్సును వారి నిజతత్వం యొక్క అర్థంతో నింపుకున్నప్పుడు క్రమంగా వారి కృప వలన మనలోని రాగద్వేషాలు పలచబడి వారికి తత్వతః దగ్గరవుతామన్నమాట. అందుకే శ్రీస్వామివారు తన బోధ ద్వారా నీవు నిరంతరం పీల్చే గాలిని నేనే, అలా పీల్చగలిగే ప్రాణశక్తిని నేనే, అవి రెండూ అన్ని జీవులకు ఒకటే కనుక రాగద్వేషాలు అర్ధరహితాలని చెబుతున్నారు. నేను శ్రీస్వామివారి కృప పొందేందుకు ఆచార్య శ్రీ భరద్వాజ గారు నా చేత చేయించిన సాధనలు ఇవి. నిప్పు దగ్గరున్న వ్యక్తి నా గుడ్డల చెమ్మ పోగొట్టమని ఆ అగ్నిని ప్రార్థించనక్కరలేదు. అక్కడున్న వేడికి మన గుడ్డల తేమ హరించబడుతుంది. అలాగే మహనీయుల సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన మన సాధనతో నిర్మూలించుకోలేని దుష్ట సంస్కారాలన్నీ వాటికయ్యవే మన నుంచి దూరమవుతాయి. కనుక శ్రీస్వామివారు మీ ప్రాంతానికి వస్తే వదిలిపెట్టకుండా సాధ్యమైనంతసేపు వారి సన్నిధిలో ఉండు అని చెప్పి నేను శ్రీస్వామివారి సన్నిధిలో ఎక్కువసేపు ఉండేటట్లు చేశారు. శ్రీస్వామివారి సన్నిధిలో ఉన్నంతసేపు మౌనంగా మనసులో నామజపం చేయడం, మనస్సులో వారి రూపధారణ చేయడం, నామం చెప్పుకుంటూ నీళ్లు తెచ్చి శ్రీస్వామివారి చుట్టూ చల్లేవాణ్ణి. ఇప్పుడైనా ఒక గుడ్డ ఇస్తే దాన్ని నామస్మరణతో సబ్బు పెట్టి ఉతికి శ్రీస్వామివారికి సమర్పించేవాణ్ణి. శ్రీ స్వామివారి సన్నిధి లభ్యం కానప్పుడు మనసులో శ్రీ స్వామివారి రూపం ధారణ చేస్తూ నోటితో నామం చెప్పుకుంటూ చేతులతో కత్తిపట్టుకుని సన్నని పుల్లలు కొట్టి కట్టకట్టి భద్రపరిచి శ్రీ స్వామివారు రాగానే వారికి ఆ కట్టలన్నీ సమర్పించేది. వ్యవధి చిక్కినప్పుడంతా మహనీయుల చరిత్ర పారాయణ చేస్తుండేది. ఇలా నిరంతరం శ్రీ స్వామివారి గూర్చిన వారిని గూర్చిన చింతనే నన్ను శ్రీ స్వామివారి చెంతకు చేర్చిందని నా నమ్మకం. శ్రీ స్వామివారి ఆజ్ఞలు ఆచరించుటే మన ధ్యేయం కావాలి. వారి ఆజ్ఞలు లౌకికుల దృష్టిలో పరమ విడ్డూరంగా ఉండడం తథ్యం. నన్ను వీరు గొలగమూడిలోని కోనేరు దాటిపోతే గాడితో సమానమని అన్నారు. లౌకికంగా చూస్తే ఇది చాలా ఇబ్బందికరమై ఆచరణకు అయోగ్యమైన ఆజ్ఞగా కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేయగల ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నేను ఆచరించేందుకు శ్రీ స్వామివారు నాకిచ్చిన వివరణ ఎంత చక్కగా ఉందో చూడండి. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరా అన్నారు పెద్దలు. వాళ్లంతా లేరని కాదు అర్థం. ఈ రూపాలకాధారమైన పరమాత్మే సత్యం. ఆ రూపాలన్నీ నాశవంతమైనవే కనుక ఆ రూపాలకాధారమైన పరమాత్మపై మనసు నిలుపు. ఆ రూపాలన్నీ మన నుంచి వేరుగా ఉన్నాయని నమ్మి మమకార బంధాలలో తగుల్కోవద్దు. రుణానుబంధాన్ననుసరించి తారసిల్లిన వాళ్లందరికీ సంతృప్తిగా బాకీలు తీర్చు. అట్లని నీ నియమాలు ధ్యేయాన్ని త్యాగంచేయడం ధర్మం కాదు. ఆ పరమాత్మకు బాకీ ఉన్నాను, దానిని నా శిక్షానుసారం తీర్చాలి అనే భావనతో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడమే కర్మసు కౌశలం అవుతుంది. అదే భావశుద్ధి. అలా చేయకుండా మమతానురాగాలతో ప్రవర్తిస్తే జన్మపరంపరలనే విషయ వలయంలో చిక్కుకుంటాము. మతానాస్తి, పితానాస్తి అన్న శ్లోకాన్ని తప్పుగా అర్థం చేసుకుని వాళ్లందరూ లేరని తలచడం, సన్యసిస్తానడం మంచి పద్ధతి కాదు. ఆ బాకీలన్నీ వడ్డీతో సహా అపరాధం పైకంతో సహా మరుజన్మకైనా తీర్చవలసి వస్తుంది. ఐతనీయతో పాఖ్యానం పునరావృతమవుతుంది. అందుకే వివేక విచారాలు కలిగి మమతానురాగాలు లేకుండా బాకీలు తీర్చమన్నారు. ధర్మబద్ధంగా జీవించు. దైవ సంపదలోని మొదటి లక్షణమైన భయము లేకుండుట అనే లక్షణం సాధించు. రాకన్ మానవు హాని వృద్ధుల్ మహాఘోరారణ్యమ్మునన్ దాగినన్ అన్నారు అన్నారు. ఎవరిన్ని అడ్డుపెట్టినా జరిగేది జరుగక మానదు. ఎవరిన్ని చేసినా జరుగనిది జరగదు అంటారు శ్రీరమణ మహర్షి. స్థిర చిత్తుడవై కుచేళ్లు చెప్పినట్లు జీవించు. ఉంచవృత్తి పరిగె ఏరుకోవడం మాని భిక్షకు పొమ్మన్న వారితో కుచేళ్లంటారు. నా బిడ్డల ప్రారంధం అలా ఉండినాలాంటి ఉంచవృత్తి గలవాని గర్భవాసాన జన్మించారు. వారు మహారాజుల ఇండ్లలో పుట్టి ఉంటే ఈ దురవస్థ ఉండి ఉండదు కదా. వాళ్ల కొరకు నేను నా నియమాన్ని మానుకోలేను. ఈ ఉంచవృత్తిలోనే ఎక్కువ ధాన్యం దొరికేటట్లు భగవంతుడు అనుగ్రహిస్తే తెచ్చి పోషించనా? అంతేగాని నా నియమాన్ని భంగపరచుకోలేను అంటాడు. అదే నిజమైన వివేకము మరియు భగవంతునిపై విశ్వాసం. కర్మసిద్ధాంతంపై సంపూర్ణ విశ్వాసమంటే అదే. నాపై వారికి గల అపార కరుణతో నాకిచ్చిన ఆదేశాన్ని తూచా తప్పక పాటించడం ఒక్కటే నా విధి. కోనేరు దాటిపోవద్దన్న అని ఆదేశించడం ద్వారా నాకెంతో మేలు చేశారు. దాన్ని నేనిక్కడ మీకు చెప్పలేను. ఉదాహరణకు 3 నెలల నుంచి బాధించిన నా సడుగు నొప్పి పై ఆజ్ఞను పాటించినందువలన మొదలు పెట్టగానే అదృశ్యమైంది. 2వది ఎన్నడూ లేనంత స్పష్టంగా ఆధ్యాత్మిక సత్యాలు మనస్సుకు తట్టడం. వీటి ద్వారా ఆ ఆదేశం శ్రీ స్వామివారిచ్చిన మౌన సందేశమని గట్టిగా నమ్మాను. శ్రీ స్వామివారు మన మధ్య ఉండగానే ఒకరోజు నీ అన్నం నీవు తిను అని నన్ను ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి సేవకులు ఎంతో దూరం శ్రీ స్వామివారికి విన్నవించి నేను శ్రీ స్వామివారి ప్రసాదం తీసుకునేందుకు అనుమతిని పొందాలని చూచారు. కానీ శ్రీ స్వామివారు అంగీకరించలేదు. ఈ ఆజ్ఞ శ్రీ స్వామివారి సన్నిధిలో మాత్రమే కాకుండా మా ఇంటిలో కూడా ఆచరించవలసి వచ్చింది. ఇంటిలో తప్ప మరెక్కడ భోంచేసినా కానీ వెంటనే నేను అనారోగ్యానికి గురవుతుండడం వలన ఎక్కడికి వెళ్ళినా నా అన్నం నేను వండుకొని తినడం తప్పలేదు. కానీ ఇంటిలో మాత్రం ఎవరు వండినా తింటూ ఉండేవాణ్ణి. ఇలా 7 సంవత్సరాలు గడిచాక ఒకసారి 2 నెలలు విపరీతమైన దగ్గు వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నేను శ్రీ స్వామివారి ఆజ్ఞకు భిన్నంగా నా అన్నం నేను వండుకుని తిన్నందువల్లనే నాకు ఈ దగ్గు వచ్చిందని తెలుస్తుంది. కానీ నా భార్య నేను అలా వేరే వంట చేసుకుని తినేందుకు సుతరాము అంగీకరించలేదు. దగ్గు బాధ భరించలేక ఒకరోజు మా భార్యకు చెప్పకుండా శ్రీ స్వామివారి సమాధిపై 3 చీటీలు రాసిపెట్టాను. నా అన్నం నేనే వండుకుని తినాలి, ఇంటిలో ఎవరు వండినా తినవచ్చు, ఇంటిలో భార్య వంట చేస్తే తినవచ్చు. ఈ 3 చీట్లు తీసి ఒక ప్లేటులో పెట్టి నా భార్యనే ఒక చీటి తీయమన్నాను. నా అన్నం నేనే వండుకుని తినాలి అనే చీటి వచ్చింది. ఆ రోజు రాత్రికి గోధుమ రవ్వ ఉక్కిరి నేనే స్వయంగా చేసుకుని తిన్నాను. శ్రీ స్వామివారి ఆజ్ఞ ఎంత చిత్రమో కదా. ఆనాటి నుంచి అన్నాళ్లుగా బాధించిన దగ్గు అంతు లేకుండా పోయింది. అది మొదలు నా ఆహారం నేనే వండుకుని తింటున్నాను. ఎంతో ఆరోగ్యంగా హుషారుగా ఉండగలుగుచున్నాను. శ్రీ స్వామివారు నేటికీ మన ప్రతి చిన్న కదలికను కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారని తెలుసుకుని మనం నడుచుకుంటే ఎంత ఆనందమో చెప్పలేను. మనం చేసే ప్రతి పని వారి సేవగా ఎలా చేయాలో వారు తన అద్భుత మౌనబోధ ద్వారా తెలిపారు. ఏ వైద్యాలకు లొంగనిన ఆయాసం జబ్బు కేవలం వారి దివ్యసన్నిధిలో కూర్చున్నంత మాత్రాన సంపూర్ణంగా తగ్గిపోసాగింది. కృతజ్ఞతాభావంతో నిత్యం 4 ఇడ్లీలు తెచ్చి శ్రీస్వామివారికి సమర్పించేవాణ్ణి. వాటిని శ్రీస్వామివారు తినేవారు. ఇడ్లీకి బయలుదేరింది మొదలు తిరిగి శ్రీస్వామివారి చెంతకు వచ్చినదాకా వదలకుండా త్రికరణ శుద్ధి గల నామజపం చేస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు నా దగ్గర 10 పైసలే ఉంది. దాంతో 1 ఇడ్లీ తేవడమా లేక అప్పు చేసి 4 ఇడ్లీలు తేవడమా అనే యోచనలోనే మార్గమధ్యమంతా గడిచిపోయింది. నామజపం చేయలేదు. ఇడ్లీకి ఇడ్లీలు తెస్తే కనీసం తాకేందుకు కూడా నిరాకరించారు. ఇడ్లీలు తాకి ప్రసాదంగా ఇవ్వమని శ్రీ స్వామివారి సేవకులు వారి చెయ్యి పట్టుకుంటే ఎందయ్యో అంటూ చెయ్యి లాగేసుకున్నారు. మరొకరోజు శ్రీ స్వామివారి బృందంలోని వారి అందరికీ నేనే ఇడ్లీ తెస్తానని ముందుగా చెప్పి పప్పు నానబోసి రుబ్బి రవ్వ తడిపి పెట్టినంతసేపు నేనే స్వయంగా నామజపం చేస్తూ కూర్చున్నాను. తెల్లవారి ఇడ్లీ పెట్టి చట్నీ చేసి శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చేంతవరకు నామజపం చేస్తూ తెచ్చాను. కానీ నేను వచ్చేసరికి శ్రీ స్వామివారికి హోటల్ ఇడ్లీ తెచ్చి పెట్టేశారు. నా మనసు చాలా బాధపడసాగింది. ఈశ్వరమ్మ అనే భక్తురాలు 4 ఇడ్లీలు చట్నీ శ్రీ స్వామివారికి సమర్పిస్తే చక్కగా భోంచేశారు. ఎంత చిత్రమో చూడండి. హోటల్ ఇడ్లీ తిన్న తర్వాత 10 నిమిషాలకే మరలా ఇడ్లీ తినడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మొదటి సన్నివేశంలో నా ఇడ్లీ తాకను కూడా నిరాకరించుటకు, 2వ సన్నివేశంలో హోటల్ ఇడ్లీ తిన్న 10 నిమిషాల్లోనే తిరిగి నేను తెచ్చిన 4 ఇడ్లీలు తినేందుకు కారణమేమిటి? మొదటి సన్నివేశంలో నేను నామజపం చేయకపోవడము, 2వ సన్నివేశంలో ఎంతో శ్రద్ధాభక్తులతో నామజపం చేయడమే కారణం. కనుక ప్రతి పని శ్రీ స్వామివారి సేవగా స్వీకరించబడాలంటే ఆ పనిని నామజపంతో జోడించి చేయడం ముఖ్యమని శ్రీ స్వామివారు తన మౌనబోధ ద్వారా మనందరికీ తెలుపుచున్నారు. మనం ఆహారం సంపాదించడం, తయారు చేసుకోవడం, తినడం కూడా శ్రీ స్వామివారి సేవ మాత్రమే. ఎట్లా? భగవద్గీతలో అహం వైశ్వా నరో భూత్వా అనే శ్లోకంలో మానవుడు భుజించు 4 విధములైన ఆహారాన్ని నేనే ఆకలి అను అగ్నిరూపంలో జీర్ణము చేయుచున్నాను అని చెప్పారు. పాత్రలు శుద్ధి చేయడం, ఇల్లు చిమ్మడం, వంట చేయడం, ఆహారం తినడం అంతా భగవంతుని సేవే అనే భావం ప్రధానంగా ఉండాలి. ఆయా కార్యాలు చేసేటప్పుడు విడవకుండా నామజపం చేస్తూ ఉంటే అహం వైశ్వా నరో భూత్వా అన్న శ్లోకం అక్షరాలా సత్యమవుతుంది. లేకుంటే ఆ సేవలన్నీ మన అహంకారానికే సమర్పయామి అవుతాయి అని శ్రీ స్వామివారు మౌనబోధ బోధిస్తుంది. శ్రీ స్వామివారి బోధనా దక్షత ఇట్టిది అని వర్ణించనెవ్వరికీ సాధ్యము కాదు. శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే నన్ను చమురు లేకుండా కాల్చమని స్వప్నంలో ఆజ్ఞాపించారు. ఆ ఆదేశం యొక్క అర్థమేమిటని అడిగితే వారు వాచా ఏమీ చెప్పక మౌనం వహించారు. నా శరీరతత్వానికి చమురు పదార్థాలే గిట్టవని కనుక చమురు లేకుండా ఆహారం తీసుకోసాగాను. కానీ రస్కు బిస్కెట్లు, బన్ రొట్టెలు, పొరరొట్టెలు తింటూనే ఉండేవాణ్ణి. ఒకరోజు స్వప్నంలో చిన్న తప్పైనా తప్పే అని పలికారు. నేను చేసే తప్పు నాకు తెలియడం లేదు, కనుక నేను చేసే తప్పు నాకు తెలియజేసి అలాంటి తప్పు తిరిగి చేయకుండా రక్షించమని ప్రార్థించాను. ఒకరోజొకరు రొట్టెల బేకరీ వాడు గోధుమ పిండిలో వనస్పతి ఆయిల్ పోయడం చూచాను. ఈ పిండితో ఏమి చేస్తారంటే తన బేకరీలోని అన్ని రకాలు చేస్తారని, వివిధ రకాలకు వివిధ ఎసెన్సులు కలుపుతారని, మొదట పిండితో నూనె కలపడం అన్ని పదార్థాలకు తప్పదని చెప్పాడు. చమురు లేకుండా రస్కు చేయమంటే అది వీలే కాదని చెప్పారు. నాటి నుంచి రస్కు బిస్కెట్లు, బన్ రొట్టెలు, పొర రొట్టెలు కూడా తినడం మానేశాను. అంతకుముందు 10 సంవత్సరాలుగా బాధిస్తున్న మోకాళ్ల నొప్పులు మాయమైనాయి. కనుక వారు వాచా బోధించకుండానే మనకవసరమైన విషయం బోధించే బోధనా దక్షత ఎంత చిత్రమైందో మనమే యోచించుకోవలను. గోధుమ పిండిలో నూనె కలపడం నాకు చూపించడమే వారి బోధనా దక్షత. ఇది మాటల కందని మౌనబోధ కదా. 1983 నీ అన్నం నీవు తిను అన్న శ్రీ స్వామివారి ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా తీవ్రంగా ఆయాసము, దగ్గు, చలి బాధకు గురి అయ్యాను. అన్ని రకాల వైద్యాలు విఫలమయ్యాయి. డాక్టర్లంతా మద్రాసుకు పొమ్మని ఏకగ్రీవంగా తీర్మానించారు. గులగమూడి వచ్చి శ్రీ స్వామివారి సమాధికి నమస్కరించి మద్రాసు పోదామని బస్సు ఎక్కింది మొదలు ఆరోగ్యం బాగుపడటం గొప్ప చిత్రము. 3 రోజులు గొలగమూడిలో ఆరోగ్యంగా ఉండి కలిచేడు వెళ్లేందుకు ప్రయాణం కాగానే తిరిగి అనారోగ్యానికి గురయ్యాను. మిత్రుల సలహాపై నిత్యం ఉద్యోగం చేసి రాత్రి నిద్ర చేసేందుకు గొలగమూడి వచ్చేస్తానని చెప్పుకోగానే ఆరోగ్యం బాగుపడింది. అదేవిధంగా నిత్యం గొలగమూడి, కలిచేడు తిరిగి ఉద్యోగం చేస్తున్నాను. 1991 ప్రాంతంలో ఒంగోలులో గురుదేవులు ఆచార్య శ్రీ భరద్వాజ గారి గృహ నిర్మాణం జరుగుతుంది. ఆ పనిలో నా సేవ సమర్పించాలని 3 నెలలు నేను శ్రీ స్వామివారికిచ్చిన మాట తప్పిపోయి ఒంగోలులోనే ఉండిపోయాను. నా దగ్గర రైల్వే సీజన్ టికెట్ ఉంది. నిత్యం గొలగమూడికి వచ్చే అవకాశం ఉండి కూడా అశ్రద్ధ కారణంగా అక్కడే ఉండిపోయాను. అన్నింటికంటే గొప్ప పాపం గురుద్రోహం. అంటే గురువుగారికిచ్చిన మాట తప్పడం, నిత్యం గొలగమూడికి రాకుండా ఒంగోలులో ఉండడమే నేను చేసిన గొప్ప పాపం. అందుకు శిక్షగా 3 నెలలు తిరిగి ఆయాసంతో తీవ్రంగా బాధపడ్డాను. అంతవరకు ఆయాసం గల రోగులు తాళ్లు పట్టుకుని వేలాడతారని విన్నానే గాని అలాంటి బాధ నేనెరుగను. కానీ ఇప్పుడు అది కూడా అనుభవించాను. నేను కిటికీ కమ్మలు పట్టుకుని వేలాడేవాణ్ణి. వైద్యాలకు 3,000 రూపాయలకు పైన ఖర్చు పెట్టాను. నా శిక్ష పూర్తయింది కాబోలు. 3 నెలల తర్వాత మాత్రమే నా జబ్బుకు కారణం నా హృదయంలో మెరిసింది. స్వామి, నేను ఇచ్చిన మాట ప్రకారం రాత్రికి గులగముడిలో నిద్ర చేయకుండా ఒంగోలులో ఉండడమే నా జబ్బుకు కారణమైతే నన్ను క్షమించి ఇంతటితో వదలండి. ఈ తప్పు తిరిగి మరెప్పుడూ చేయనని చెంపలేసుకున్నాను. మన ఊహకు, మేధస్సుకు అందని విధంగా ఆ రాత్రి నుంచి నా ఆయాసం అంతులేకుండా పోయింది. నాటి నుంచి నేటి వరకు ఆరోగ్యంగా ఉన్నాను. నా జబ్బుకు కారణం 3 నెలల తర్వాత నా హృదయంలో మెదలడమే శ్రీ స్వామివారి మౌనబోధ. ఇట్టి దివ్యబోధతో మనలను ఉద్ధరించడమే వారు వచ్చిన పని కాబోలు. నమో నమస్తే శ్రీ సద్గురురాయ. మాటల కందని మౌనబోధ. నాగుల వెల్లటూరు వాస్తవ్యుడైన శ్రీరాములనాయుడు గారు పుల్లనిమ్మ పండు కోసి శ్రీ స్వామివారి పటానికి నివేదించారు. కానీ ప్రసాదంగా ఆ నిమ్మదెబ్బ తినలేడు. ఇంటి నుంచి పేలపిండి పంపితే 1 ముద్ద రాత్రికి ఉంచుకుని 1 ముద్ద శ్రీ స్వామివారి పటానికి నివేదించాడు. అప్పుడు ప్రసాదంగా కొంచెం పేలపిండి నోట్లో వేసుకుంటే అది పుల్ల నిమ్మ పండులాగా అమిత పుల్లగా ఉంది. పేలపిండి ఇంత పుల్లగా ఉందేమిటబ్బా అనుకుని రాత్రికి దాచి ఉంచిన పేలపిండి నోట్లో వేసుకుంటే అది తీయగా ఉంది. వెంటనే శ్రీ స్వామివారు శ్రీరాములనాయుడు గారి హృదయంలో పలికారు. నాకైతే పుల్లనిమ్మకాయ పెట్టావే, ఆ పులుపు నీవు తినలేవు కదా. అంటే మనం ప్రీతితో తినేదాన్నే శ్రీ స్వామివారికి నివేదించాలని అర్థమన్నమాట. ఈ భక్తుడే ఒకరోజు గోవు పంచితం తన గుడిసెలో చల్లుతున్నాడు. కొంచెం పంచితం శ్రీ స్వామివారి పటం మీద పడింది. పంచితం పడితే మంచిదేలే అని తుడవకుండా వదిలేశాడు. కొంతసేపు తర్వాత తనపై ఏదో ద్రవం పడితే బల్లి మూత్రం విడిచిందని పైన చూచాడు. అక్కడేమీ లేదు. ఆ ద్రవాన్ని వాసం చూస్తే అది గోవు పంచితమై ఉంది. వెంటనే తుడిచేసుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు శ్రీరామయ్య ఆత్మలో పలికారు. నీపైన పంచితం పడితే తుడిచేసుకున్నావే, మరి నాపైన పడితే అంతేగదా. అంటే నా పైన పడితే తొడవకుండా వదిలేశావేమి అని అడిగారన్నమాట. ఈ రెండు అనుభవాల వలన శ్రీస్వామివారు మనకొక చక్కని బోధ చేయుచున్నారు. శ్రీస్వామివారికి మనం ఏ చేసే ఏ సేవైనా సరే ఆ సేవకు మనకు చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలాగే చేయాలని బోధిస్తున్నారు. విపరీతంగా వేడిగానున్న పదార్థాలను మనం తినలేము కనుక అలాంటి వేడి పదార్థాలు నివేదించరాదని, అట్లానే తాంబూలం కానీ ఇతర ఉపచారాలు కానీ ఉండాలని శ్రీస్వామివారు తన మౌనబోధ ద్వారా బోధిస్తున్నారు. టెంకాయ కొట్టి నేలపై ఉంచి నివేదించడం వంటి సేవల విషయంలో కూడా ఈ బోధ ఉపకరిస్తుంది. కంసాలి రాజయ్యకు ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. కారులో నెల్లూరు తీసుకుపోతున్నారు. కారుకు ముందు 4 వారాల దూరంలో శ్రీస్వామివారు పోతున్నట్లు రాజయ్యకు మాత్రమే కనిపించింది. టైం అయిపోయింది కనుక గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండరని అనుకున్నారు. కానీ చిత్రంగా తన డ్యూటీ టైం అయిపోయాక 1 గంట సేపు తన కుర్చీలోనే కూర్చుండిపోయారు డాక్టర్ గారు. రాజయ్య వాళ్లు రాగానే వైద్యం చేసి తన డ్యూటీ టైం అయిపోయాక కూడా 1 గంట సేపు తన కుర్చీలో ఎందుకు కూర్చుండిపోయారో తెలియలేదని, వాళ్ల కొరకే భగవంతుడు తన్నలా కూర్చోబెట్టారని ఆ డాక్టర్ స్వయంగా చెప్పారు. మనం శ్రీస్వామివారిని ప్రార్థించకపోయినా సరే ఏ సమయానికి మనకేది మంచిదో అది శ్రీస్వామివారే మనకు సమకూర్చుతారని తన మౌనబోధ ద్వారా తెలుపుతున్నారు. అయితే శ్రీస్వామివారిని సంపూర్ణ విశ్వాసంతో ఆశ్రయించవలసిన ఏకైక కర్తవ్యం మన మీద ఉంటుంది. నన్ను కొందరు శకునాల పక్షి అంటే మరికొందరు సెంటిమెంటల్ మనిషి అనడం కద్దు. వాళ్ళ విధంగా అలా అనేందుకు కారణం లేకపోలేదు. నేను ప్రయాణమై ఇల్లు దాటే ముందు శ్రీస్వామివారు నాకేదో ఒక విధంగా తెలిపిన ఆదేశాన్ని బట్టి నిలువున ప్రయాణం మానివేయడమే అందుకు కారణం. అట్లా అనేక మార్లు జరిగాక మిత్రులు బంధువులు ఆ విధంగా అనడం పరిపాటైపోయింది. నాకు వచ్చిన సంకేతాలు ప్రయాణాలు ఆపడం గురించి పూజ్యపాదులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి చెప్పాను. బాహ్యమైన సంకేతాల కంటే ఆంతరంగికమైన పరిస్థితిని బాగా గమనించి నీకు చికాకుగా మనసు గందరగోళంగా ఉంటే ప్రయాణం మానుకోమన్నారు. ప్రతిసారి బాహ్య సంకేతాలు ఆంతరంగిక పరిస్థితి ఒకే విధంగా ఉండడంతో నేను తరచుగా ఆ ప్రయాణాలు నిలిపివేసేవాణ్ణి. పరమదయానిధి అయిన శ్రీ స్వామివారు ఎంతో చిత్రాతిచిత్రంగా తన బోధను మనకందించి మనకు మంచి చేయాలని చూస్తారు. ఆ మంచి మనం పొందాలంటే మనం వారి మాట వినాలి, ఆచరించాలి కదా. మా కుమార్తె హుబ్లీ డివిజన్లో హుటిగి అనే చోట రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది. మా కుమార్తెకు రైల్వే టిక్కెట్లు రిజర్వ్ చేయించుకుని విజయవాడ నుంచి ఇక 1 గంటలో వెళ్లబోతాము. వెళ్లవద్దని శ్రీ స్వామివారి సంకేతం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. నాకు బుద్ధిగా కాళ్లాడడం లేదు. మా కుమార్తె ఇంత సెంటిమెంటల్ అయితే జీవితం నడిచే మార్గమే లేదని, మా అమ్మను తీసుకుని తాను ఒకటే వెళ్ళిపోతానని, నేను రానక్కర్లేదని ముండికేసింది. మీ ఆదేశాన్ని నేనొక్కడే పాటించే ప్రయోజనం లేదు, నేను ప్రయాణం సాగిస్తున్నాను, మీ ఇష్టం అని హుబ్లీకి వెళ్ళాము. మేము మొదట పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో అప్లై చేసిన అప్లికేషన్ సికింద్రాబాద్ నుంచి హుబ్లీకి రావాల్సి ఉంటే అది రాలేదు. 1 వారం రోజులు హుబ్లీలో పడరాని పాటలు పడుతూ కాలం గడిపాను. తీసుకువెళ్లిన డబ్బంతా ఖర్చయిపోయింది. నీ మాట వినందుకు మంచి శిక్ష జరిగింది స్వామి. ఈరోజు తిరిగి ఇంటికి పోతున్నాము అని చెప్పుకుని 12 గంటలకు రేణిగుంట రాబోతున్నాము. మా కుమార్తెకు నా సెంటిమెంటలిజం ఏమిటో బాగా తెలిసొచ్చింది. అప్పుడు శ్రీ స్వామివారు తిరిగి నా సహాయార్థం కల్పించుకున్నారు. ఒక టెలికమ్యూనికేషన్ రైల్వే ఇంజనీర్తో అనుకోకుండా పరిచయం ఏర్పడడం, ఆయన మమ్మల్ని తన బంగ్లాలో ఉంచుకుని 12 గంటల లోపల సికింద్రాబాద్ నుంచి మా అప్లికేషన్ తెప్పించి మా పని పూర్తి చేశారు. సికింద్రాబాద్లో అందరి అప్లికేషన్లు రిజిస్టర్ పోస్టులో పంపారు. మా అప్లికేషన్ పంపేలోగా ఆ గుమస్తాను ఎవరో టీకి తీసుకువెళ్లారు. మా అప్లికేషన్ ఫైల్స్ మధ్య పడిపోయింది. అట్లాగే గత 20 రోజులుగా ఉండిపోయింది. ఇంజనీరు గారు కలగజేసుకుని ఫోన్ చేశాక ఆ గుమస్తా స్వయంగా వచ్చి హుబ్లీలో ఆ కాగితం ఇచ్చి వెళ్లాడు. శ్రీ స్వామివారి మాట విని విజయవాడలోనే ప్రయాణం ఆపి మరోరోజు వచ్చి ఉంటే ఇంత శ్రమ ఉండదు. ఏదో విధంగా ఆ కాగితం ఆ గుమస్తా చేతికి తగిలి సకాలంలో హుబ్లీ వచ్చి ఉండేది. అయితే మా కుమార్తెకు ఈ అనుభవంతో నన్ను సెంటిమెంటల్ మనిషిగా లెక్క చేయడం మానేసింది. నాకు కూడా శ్రీ స్వామివారిపై విశ్వాసం చెప్పలేనంతగా పెరిగింది. మౌనబోధ అంటే ఎలా ఉంటుందో మరొకసారి చూపించారు. ఖమ్మం జిల్లా దమ్మపేట వాస్తవ్యులు, మా మిత్రుని భార్య శ్రీ స్వామివారు తనకు నూతన జీవితం ప్రసాదించిన దివ్యానుభవాన్ని వివరిస్తున్నారు. 40 రోజులు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని వచ్చిన మమ్మల్ని 120 రోజులు ఉంచుకుండంలో తమ దివ్యమైన మౌనబోధను శ్రీ స్వామివారు ఉపయోగించడమే చిత్రము. నాకు గత 16 సంవత్సరాల నుంచి, అంటే 1982 సంవత్సరం నుంచి అనారోగ్యంగా ఉంది. 100,000 రూపాయలకు పైన ఖర్చు పెట్టాను. హైదరాబాదు, గుంటూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం మొదలైన చోట్ల పేరు మోసిన డాక్టర్లందరి వద్ద వైద్యం చేయించాను. ఎన్నో ఎక్స్రేలు, రక్త పరీక్షలు, మందులు వాడినా ఏమాత్రమూ నయం కాలేదు. మోకాళ్ల క్రింద నుంచి పాదముల వరకు విపరీతమైన నొప్పులు. పాదాల తిమ్మిర్లు ఊపిరాడక ఎగరొప్పుతో బాధపడేదాన్ని. పాదాల మీద చెన్నీళ్లు పోస్తే కొంత ఉపశాంతిగా ఉంటుంది, కానీ ఎంతసేపని అలా పోస్తుంటాము? 10 రోజులు మంచాన ఉంటే 20 రోజులు గోడ పట్టుకుని నడిచేది. ఇంటెల్లపాదికి నేను ఒక సమస్యగా తయారయ్యాను. దాటింపులు, చేతబళ్ళు, మంత్రతంత్రాలు అన్నీ నిష్ఫలమయ్యాయి. ఒక మంత్రగాడు మా మిద్దె మెట్ల క్రింద తవ్వి భూమిలో నుంచి ఒక బొమ్మ, రాగిరేకు, గాజులు వగైరా తీశాడు. కానీ నా ఆరోగ్యం చక్కబడలేదు. నా రెట్టలు, కాళ్ల నుంచి ముండ్లు తీశారు. అవి నా శరీరంలోకి ఎలా వచ్చాయో తెలియదు. ఇలానే 16 సంవత్సరాలు గడిచాయి. చివరకు ఒక భక్తుని సలహాపై చివరి ఆశగా ఒలగమూడి వచ్చి శ్రీ స్వామివారిని శరణుచొచ్చాను. స్వయంగా వంట చేసుకుని తింటూ స్వామి పారాయణ ప్రదక్షిణలు చేస్తుంటే క్రమంగా తగ్గసాగింది. ఒకరోజు నేను చనిపోతానన్నంత తీవ్రంగా జబ్బు తిరగబెట్టింది. శ్రీ స్వామివారి కృప వలన 1 గంటలో తగ్గుముఖం పట్టి క్రమంగా బాగయింది. ఒకరోజు 2 గంటల సేపు మందిరంలో, మన లోకంలో లేకుండా ఉన్నాను. ఆ సమయంలో నా మనోనేత్రానికి గోచరించే దివ్యమైన ముగ్గుల్లోకి రమ్మని ఎవరో ఆహ్వానిస్తుంటే నేను రానని ముండికేస్తున్నాను. చివరకు జటాజుటమున గంగను ధరించిన ఈశ్వరుడే కనిపించి ముగ్గులోనికి రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను అలాగే వెళ్ళాను. నన్ను అనంత పద్మనాభుని వ్రతం చేసుకోమని పరమేశ్వరుడు ఆదేశించారు. ఒకరోజు గులగమూడిలోని విఘ్నేశ్వరాలయానికి వెళ్ళాను. అక్కడ శ్రీ అకలకోట స్వామివారు, శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని పూల పల్లకీలోకి ఎక్కించిన దృశ్యం గోచరించింది. మరొకసారి షిరిడీ, నర్సోబవాడి అంతా దృశ్యరూపంగా గోచరించాయి. మరొక రోజు శ్రీ స్వామివారి మందిరంలో నా ఆరోగ్యం నయం చేయలేదని నిష్ఠూరాలాడుతున్నాను. అప్పుడే ధనుర్ధారి అయిన శ్రీరాముడు సమాధుల వైపుకు పోయినట్లు, సీతమ్మవారు వచ్చి శ్రీ స్వామివారి విగ్రహంలో అదృశ్యమైనట్లు దర్శనమైంది. ఎవరో నన్ను కోనేటిలో స్నానం చేయమన్నారు. ఆ దృశ్యంలోనే స్నానం చేశాను. మరోరోజు నుంచి నా ఆరోగ్యం మెరుక్కాజొచ్చింది. మొదటి 40 రోజులు పూర్తి కాగానే మా వారిని వచ్చి తీసుకువెళ్లమని జాబు రాశాను. వెంటనే నాకు జబ్బు తిరగబెట్టింది. మరొక 40 రోజులున్నాక నా భర్త రూపంలో శ్రీ స్వామివారు మరొక మండలం ఇక్కడే ఉందామని చెబుతున్నారు. అలాగే మావారు వచ్చారు. రాగానే వారికి అనారోగ్యమైంది. మరలా 3వ మండలం కూడా ఇద్దరము శ్రీ స్వామివారిని సేవించి వెళ్ళాము. శ్రీ స్వామివారి కృప వలన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. వీరికి జీవితాంతం రుణగ్రస్తురాలను. భగవంతుడు మరణించి నిజంగా కోరేది సత్యం, ధర్మం తప్పకుండా జీవితయాత్ర సాగించడం, సద్గురువులను సేవించడం. మన కాలము, మనస్సు నిత్యం కొంతసేపైనా వారికి సమర్పించడం. మన మనస్సును సమర్పించాలన్నా అది మొట్టమొదట సాధ్యం కాదు. నిత్యం ఒకే కాలంలో మనం మన కాలాన్ని శ్రీ స్వామివారి సేవకు సమర్పిస్తుంటే మనపై గల ప్రేమతో వారే మన మనస్సును కూడా నిశ్చలం చేసి తన వైపు మళ్లించుకుంటారనేది నా అనుభవం. మనందరము తల్లికి తగ్గ బిడ్డలుగా బ్రతికేటట్లు చేయమని శ్రీ స్వామివారిని ప్రార్థిద్దాము. శ్రీ స్వామివారి దివ్య సూక్తులు. బ్రేవుమని త్రేపేవాడికి కాదయ్యా, ఆకలి కొంగుబెట్టేవారికి అన్నం పెట్టాలయ్యా. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అదయ్యేదే కదయ్యా. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో. అది ప్రతి ఒక్కరికి అనుక్షణము గుర్తుండవలసిన విషయం. సద్గురుడు విశ్వరూపుడని, సర్వప్రాణులను వారే పరివేష్టించి ఉన్నారని, ఏ ప్రాణిని ఆదరించినా బాధించినా అది సద్గురువుకే చెందుతుందని అనుక్షణం గుర్తుంచుకుని జీవితాన్ని సాగిస్తే గురుకృప సదా మనకు లభిస్తుంది. అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూచుకోండి. మనలోని దుర్గుణాలే దొంగలు. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టినవారికి తెచ్చినవారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా. సన్యాసులు ధర్మంగా ఉండడంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండడమే గొప్ప. వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా. పావలా దొంగిలిస్తే 10 రూపాయలు నష్టపోతుండ్లాయ్యా, అంటే 40 రెట్లు. తప్పు చేసిన సేవకులను శ్రీస్వామివారు మందలించలేదని తలచిన వారితో పొయ్యేవాళ్లను పోనిచ్చేదే కదయ్యా అన్నారు. ముందు ముందు తెడ్డు తగలని అన్నం తింటారయ్యా అన్నారు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లు వచ్చాయి, ఆశపోతే అంతా పోతుందయ్యా. దారం తెగిపోకుండా చూచుకుంటే నేనెప్పుడూ మీతోనే ఉంటానయ్యా. ప్రతినిత్యం గులగమూడిలో 3 వేళ్ల పూజానంతరం పాడే హారతి పాటలు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, రామచంద్రాయ మంగళం, రామకృష్ణాయ మంగళం, గురుదేవాయ మంగళం, సద్గురుదేవాయ మంగళం, స్వామి వెంకయ్యార్యాయ గులగముడివాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం, లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ, లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక పూజితాయ నవ్యమంగళం, నాగలోక పూజితాయ నవ్యమంగళం, స్వామి వెంకయ్యార్యాయ గులగముడివాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం, భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ, భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం, ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం, సత్యతత్వబోధకాయ సాధురూపాయ తే, సత్యతత్వబోధకాయ సాధురూపాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం, నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం, స్వామి వెంకయ్యార్యాయ గులగముడివాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై.